శత్రు సైన్యాన్ని జయించి రుక్మిణి పాణిగ్రహణం చేసి ద్వారకా నగరంలో కాపురం పెట్టగానే ప్రజలందరికీ బ్రహ్మానందం కలిగింది. పట్టణంబులోని ప్రజలొల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అన్నారు. పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఆ రోజు నుంచి ఉత్సాహం పొందారట. కొంతమంది కళ్యాణం లోకంలో అందరికీ స్ఫూర్తినిస్తుంది, ఆనందం ఇస్తుంది. కొందరి కళ్యాణం లోకానికి ప్రమాదం తెచ్చిపెడుతుంది. అప్పట్లో రుక్మిణీదేవి కళ్యాణం తండ్రికి కూడా ఇష్టం, తల్లికి ఇష్టం. అటువంటి వరుణ్ణి ఆమె ఎంచుకుంది కాబట్టి కష్టపడి పెంచిన తండ్రికి చెప్పకుండా ఢిల్లీ పారిపోయి తండ్రి మీద కేసులు పెడితే ఆ పెళ్ళిళ్ళు చూసినవాడు ఏమానందిస్తాడు, తల్లిదండ్రులు ఏమానందిస్తారు కనుక. కాబట్టి తల్లిదండ్రులకు ఆనందం కలిగించే వివాహాలు పిల్లలు చేసుకోవడం వాళ్ళ బాధ్యత. ఆ తరువాత తామర సాక్షు అంశమున దర్పకూడచ్చుతు దర్పకుడి ఈశ్వరు కంటి మంటలు తామును దగ్ధుడై పెదప తత్పరమేసుని దేహలబ్ధికై వేమరు నిష్ట చేసి హరివీర్యమునం ప్రభవించే రుక్మిణీ కామిని గర్భమందు అసురఖండను మారటమూర్తియో అన్నను. ఒకనొకప్పుడు పార్వతీదేవి శివుడే తన భర్త కావాలి అనుకున్నది. మేనాదేవికి హిమవంతునికి పుట్టిన సంతానంలో పార్వతి కూడా ఒక అమ్మాయి. ఈవిడికంటే ముందు మైనాక పర్వతం పుట్టాడు, గోవర్ధన పర్వతం పుట్టారు, వీళ్ళందరూ కూడా హిమాలయ పర్వతం పుత్రులే. ఆఖరిని పార్వతీదేవి పుట్టింది. పుట్టి పుట్టగానే మహాత్ముల ద్వారా శివుడి గొప్పతనం తెలుసుకుని ఒక్క శివుడే నా భర్త అవ్వాలి అని కఠోర నియమం పెట్టుకున్నది. ఆ సమయంలో శివుడు అన్నీ విడిచిపెట్టి కైలాస పర్వతంలో, ఇవాళ మనం కేదారం అంటున్నామే ఆ ప్రదేశంలో తపస్సు చేసుకుంటున్నాడు ఆయన. అలా తపస్సు చేసుకుంటున్నటువంటి స్వామిని సేవించి మనస్సు మార్చి నా భర్తని చేసుకుంటాను అన్నది పార్వతి. వాళ్ళ అమ్మ అందిట సహజంగా తల్లులకి ఎప్పుడు కూడా కూతుళ్ళు వెళ్ళి సన్యాసం తీసుకున్నవాడిని, తపస్సు చేసుకునేవాడిని పెళ్లి చేసుకుంటే ఏం నచ్చుతుంది? ఎంతమంది లేరమ్మా లోకంలో? ఐశ్వర్యవంతులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, రాజాధిరాజులు ఉన్నారు. వాళ్ళందరినీ మానేసి ఎక్కడో హిమాలయ పర్వతాలలో ముక్కు మూసుకు తపస్సు చేసుకునేవాడిని పెళ్లి చేసుకుని నువ్వేం సుఖపడతావు, ఇంట్లో కూర్చోమంది తల్లి అంటే ఆవిడంది. ముక్కు మూసుకు తపస్సు చేసిన శక్తి శక్తే, గొప్పవాడిని చేసుకుంటాం కానీ సింగము పూరివేయుని అన్నారు. సింహం గట్టి తింటుందే ఆకలేసిందని. లోకంలో ఉన్న ఈ పనికి మాలిన సంపదలు ఉన్నవాడు నాకొద్దు, అసలైన సంపద కలిగిన వాడు ఈశ్వరుడు మాత్రమే. ఐశ్వర్యం అంటే ఈశ్వరుడి సొత్తే, ఆయనే నా భర్త అని తన చెలికెత్తెలు జయ విజయ అనే వాళ్ళిద్దరినీ వెంట పెట్టుకుని కైలాస పర్వతానికి వెళ్ళింది. అక్కడ హిమాలయాలలో శివుడు తపస్సు చేస్తున్న చోటుకి వెళ్ళింది. ఆయన కళ్ళు మూసుకున్నాడు, తెరవడం. అయినా సరే ఈవిడ పట్టు వదలకుండా పొద్దుటే ఆయనకి స్నానానికి నీళ్లు పెట్టేది. స్నానం చేశాడు ఆవిడ చూడ ఆయన. కమండలం పెట్టింది, దండం పెట్టింది, జపమాల ఇచ్చింది, పళ్ళు కోసుకొచ్చి ఆయన తినడానికి పెట్టేది. చాకరీ చేయించుకుంటున్నట్ల ఆవిడకి చూడట. ఇలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. పాపం పార్వతీదేవికి జడ వేసుకునే సమయం కూడా లేక అట్ల కట్టేసి ఆయట చుట్టూ. ఆవిడైనా శ్రమకి ఓర్చుకుని తపస్సు చేస్తూనే ఉంది. ఈలోపు తారకాసురుడని పేరు కలిగిన ఒక భయంకర రాక్షసుడు లోకాన్ని పీడిస్తున్నాడు. వాడు చావాలి అంటే శివుడికి పార్వతికి పెళ్ళవ్వాలి, వాళ్ళకి కొడుకు పుట్టాలి, కుమారస్వామి చేతిలో వాడు చస్తాడు. అందుకని దేవతలు ఏం చేయాలో అర్థం కాక ఈ శివుడేమో తపస్సు చేస్తాడు, పార్వతి సేవ చేసినా పట్టించుకోడు. ఇప్పుడు ఈ ఇద్దరికి పెళ్ళేలా అవుతుంది. పెళ్లి చరిపిస్తే కానీ పిల్లవాడు పుట్టడు అని బాగా ఆలోచన చేసి దేవతలు కూడా కుట్రమన్నారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేయగలిగేవాడు ఒక్కడే, వాడే మన్మధుడు. వీడెవరి మీదన ఒక్క బాణం వేశాడంటే ఎంత తపస్సు చేసుకునేవాడైనా, ముక్కు మూసుకు మూల కూర్చున్నవాడైనా పెళ్ళో పెళ్ళో అని లేచి వెళ్ళిపోతాడు. 5 బాణాలు ఉన్నాయి వాడి దగ్గర చెప్పుకున్నాం, పుష్ప బాణాలవి. అరవిందమశోకంచ చోతంచ నవమల్లికాని ఈలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయకాహ. ఒకటి తామర పువ్వు, రెండోది అశోక పుష్పం, ఒకటి నవమల్లిక అప్పుడే వికసించిన మల్లె పువ్వు, నల్ల కలువ పువ్వు, మామిడి పువ్వు. ఒక్క బాణం వేసినా తపస్సు చేసుకునే వాళ్ళ మనస్సులు కరిగిపోతాయి. శివుడి మనస్సు మార్చగలగడానికి ఈ మన్మధుడు అక్కడే పనికొస్తాడనుకుని ఇంద్రుడు తెలివైనవాడు గనక ఈ అమాయకుడి దగ్గరికి వెళ్ళాట. మన్మధుడికి ఒక లక్షణం ఉంది, ఎవరన్నా కాస్త పొగిడితే ఉబ్బిపోతాడు. ఏ నీ అంతవాళ్ళు ఏంటంటే చాలట, అలా 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 పట్టు ఉబ్బిపోతుందట. పాపం పాతికి పెసరట్టు ఉప్మాలు తిన్నవాడికి కూడా అంత పట్టరాదు, కానీ ఉబ్బిపోతుందట ఆయనకి ఆనందంతో పొగిడితే. అటువంటి అమాయకుడైనటువంటి మన్మధుని దగ్గరికి వెళ్ళి, మన్మథ నువ్వు ఎంత గొప్పవాడు అయ్యా, అసలు నువ్వు చేయలేని పని అంటూ ఉందా? నువ్వు తాగంది లేదు విషం తప్ప, నువ్వు చేయలేని పని ఒకటే లేదు చావడం తప్ప, నువ్వు మహానుభావుడు ఏదైనా చేయగలవు. శివుడు తపస్సు చేస్తున్నాడే, ఆయన మీద ఒక్క బాణం కొట్టు, ఆయన మనస్సులో ప్రేమ మొలకెత్తేలా చెయ్యి. పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరిగితే లోక కళ్యాణం అవుతుంది, ఆ ఇద్దరికి కుమారుడు పుడతాడు, దేవతలకి సేనాధిపతి అవుతాడు, తారకాసురుణ్ణి సంహరిస్తాడు, మన కష్టాలు తొలగిపోతాయి, ఈ పని నువ్వే చెయ్యి అని పదే పదే, ఎంత అందగాడివి, ఎంత సమర్థుడివి, ఎంత పండితుడివి, అసలు నీ చేతికి నీ బాణానికి నీ మనస్సుకి ఎదురుందా? విశ్వామిత్రుడిని పడగొట్టావు, దుర్వాసుని పడగొట్టావు, అందరినీ పడగొట్టావు. ఇంక ఇప్పుడు శివుడు వంతు వచ్చింది అనగానే ఇక వాడు మేసం మెలేసేశాడు. మంచి మేసం ఉండేది, ఇట్లాంటి పచ్చని మేసం ఉండేది ఆయనకి, పసుపు ఆకుపచ్చని మేసం. ఆ మేసం వెలేసి కరుబొమ్మలు వెలేసి, నువ్వు చెప్పింది నిజమేనయ్యా, చూసుకో ఈశ్వరుణ్ణి ఏం చేస్తానో, పార్వతీదేవి కాళ్ళు పట్టుకునేలా చేస్తా, కళ్ళు మూసుకు తపస్సు చేస్తాడు అంతహంకారం ఆ శివుడికి, ఆ యోగిని కాస్త భోగిని చేస్తాను, ఒట్టి రోగిని చేస్తాను అని దర్పాలు పలికేట. ఆ పలుకుతున్నప్పుడే నారదుడు వెనక నుంచి అనుకున్నాడు, ఓహో మనవాడు స్థాయి దాటి మాట్లాడుతున్నాడు, శివుణ్ణి యోగిని భోగిని చేస్తానంటున్నాడు, ఇక వీడు అయిపోయాడు అనుకున్నాడు. అయినా మాట్లాడు, నారదుడు తెలివైనవాడు, ఎప్పుడు ఎలా జరగాలో చూసుకుంటూ ఉంటాడు ఆయన. ఈలోపు మనవాడు వసంతాన్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు. శివుడు తపస్సు చేస్తూ ఉంటే ఆ ప్రదేశంలో చెట్లు మొలిచేలా చేశాడు, పచ్చగడ్డి లాన్ అన్నమాట అప్పుడు ఏర్పాటు చేశాడు ఆయన. అసలు సిసలు లాన్ అది, ఈ దిక్కుమలమే ఉన్నాయి, ఇవాడు ఉంటే రేపొద్దున వర్షాలు కొరకపోతే ఎండిపోతాయి. అక్కడ చెట్లు చెట్ల మీద కోయిలలు కూసే ఏర్పాటు చేసేట. కోయిలలు కూస్తూ ఉంటే కుహు కుహు అని ఆ సంగీతం వినపడుతోంది, అయినా శివుడు కళ్ళు విప్పలేదు. ఆ సమయంలో రోజులాగే పార్వతి కూడా పువ్వులతో ఒక దండ తయారు చేసి ఈ దండ శివుడి మెళ్ళలో వేస్తోందిట. ఆ శివుడి మెళ్ళలో ఆవిడ దండ వేసే సమయానికి మన్మథుడు చెరకు విల్లది, అది కూడా మామూలు చెరకు కాదు, పుండ్రేక్షు నామాల చెరకు అని ఉండేది అప్పట్లో, అది చాలా తీపిట. ఆ చెరకు వింటికి ఒక బాణం ఎక్కుపెట్టి పూలబాణం అలా వేసేట శివుడి హృదయంలో. ఆ పూలబాణం శివుడి గుండెల్లో గుచ్చుకుపోయింది, శివుడి మనస్సు చెదిరింది, కళ్ళు విప్పాడు. సరిగ్గా పార్వతి మెడలో దండేస్తోంది, ఆ ముఖం చూచాడు, ఆ సౌందర్యం చూశాడు, శివుడి శరీరం కంపించింది, పట్టుకోబోయాడు, అంతలోనే ఆగిపోయాడు. మళ్ళీ ఆశ్చర్యం, కఠోరంగా సతీదేవి మరణించినప్పటి నుంచి తపస్సు చేస్తున్న నా మనస్సు ఏనాడు ఏ స్త్రీని చూచి చలించలేదు, ఇవాళ ఈ పార్వతిని చూసి మనస్సు చలించింది అంటే ఎవడో ఎవడో కుట్ర పన్నాడు, విదేశీ హస్తం పనిచేస్తోంది అనుకున్నాడు ఆయన. ఎవడురా నా మనస్సు మార్చినవాడు అని అలా చూస్తే పొదలో కూర్చుని ఓ బాణం వేసినవాడు అంతటితో అక్క రెండో బాణం వేయబోతున్నట్ట మావిడి పువ్వు. హారి దుర్మార్గుడ, మన్మథ నీకెంత క్రోధం నా మీద, తపస్సు చేసుకునేవాడిని సంసారంలో పారేద్దాం అనుకుంటున్నావా అని వెంటనే మూడో కను తెరిచేట. అందులోంచి అగ్నిజ్వాలలు వచ్చాయి, మన్మథుడు కాలి పిడికేడు బూడిదైపోయాడు. శివుణ్ణి పాడి చేస్తానన్నట్టుగా చెరపకురా చెడే వంటే ఇదనమాట, వాడే బూడిదైపోయాడు. అప్పుడు పాప పక్కనే ఉంది వాళ్ళ ఆవిడ రతీదేవి, మన్మథుడి భార్య, ఆవిడ గుండెలు బాధేసుకుంది. అమ్మ బాబోయే ఆయన చంపేశాడు శివుడు అందిట. పార్వతీదేవి తెల్లబోయింది, దండ వేసే సమయానికి ఇదంతా జరిగిపోయింది. ఆ దండ దండ కింద అలా పట్టుకుంది, ఇంకెక్కడ ఉంటే ప్రమాదమని శివుడు మాయమైపోయాడు, శివుడు కూడా మాయమైపోయాడు చివరికి. అప్పుడు దేనాతి దీనంగా ఏడ్చింది రతీదేవి. శ్రీనాథుడు హరవిలాసంలో రాస్తాడు, ప్రతికూలాచరణంబు నా వలన అల్పంబైన నీ వందితే, ప్రతికూలాచరణంబు నీ వలన అల్పంబైన నేనందితే, క్రితం ఒక్కండును లేని చందమిది లక్ష్మీపుత్ర, ఇచ్చోట నన్నతి దుఃఖాన్విత డించిపోవ తగవా, అధ్వాన్నపు పుట్టునల్. స్వామి మన్మథ, ఇవాళ పిడికిడి బూడిదైపోయావా, మనిద్దరికీ పెళ్ళయిన తర్వాత ఒక్కనాడైనా ఒకళ్ళకొకళ్ళం వ్యతిరేకంగా మాట్లాడుకున్నామా, నీ వల్ల ఎంత కూడా నేను కష్టపడలా, నా వల్ల నువ్వెంత కష్టపడలా. నువ్వు యతి అంటే నేను యతి అన్న, నువ్వు ప్రతి అంటే నేను ప్రతి అన్న. సాధారణంగా భార్య భర్తలు ఎక్కడ చూసినా కొట్టుకు తెచ్చిపోతూ ఉంటారు. ఎవాళ్ళ హైదరాబాద్ వచ్చిన ఒకటి, చిత్రకూట వెళ్ళిన ఒకటి, ఆ ఇడ్లీ అంటే అడిగినా కాదు ఇడ్లీ ఎందుకు తినాలి పెసరట్టే అంటుంది ఆవిడ. కొంతమంది నేను చెప్పేది మీలాంటి మంచి వాళ్ళ గురించి నేను చెప్పలా, కొంతమంది ఊడిపోయారు అదేంటో తెలియదు, రైలు ఎక్కారండి వాళ్ళు ఇద్దరు, కాఫీ తాగుదాం ఉంటుంది ఆవిడ. ఏ కాఫీ ఎందుకు తాగాలి, నేను టీయే తాగుతానంటాడు వీడు. పోనీ టీయే తెప్పించండి, అది ఎప్పుడైతే టీ ఎందో, ఏ టీ ఎందుకు తెప్పించాలి, నేను డ్రింకే తాగుతానంటాడు. ఇలా కొట్టుకు తెచ్చిపోయారు, దిగేదాకా నా ప్రాణం తాకుపోచ్చింది, ఈలో బెంగళూరు వచ్చింది, నా తలకాయ వాచిపోయింది. ఇలాగ నిరంతరం కొట్టుకునే భార్యాభర్తల్ని చూశాం, కానీ భార్య ఏం చెబితే దానికి ఊకొట్టే భర్త, భర్త ఏం చెబితే దానికి ఊకొట్టే భార్య ఈ సృష్టిలో ఉంటారా మన ఇద్దరం తప్ప అంది ఆవిడ. ఇలా ఎంతో ఐకమత్యంతో బ్రతికే మనల్ని చూసి విధి ఓర్వలేకపోయింది, నిన్ను భస్మం చేసింది, నా భర్తని నాకు దూరం చేసింది, నేనింత ఏడుస్తున్నాను, నన్ను వదిలిపెట్టి నువ్వు ఒక్కడివి వెళ్ళిపోతావని నీకు ఇది న్యాయమా, నేను నీతో చచ్చిపోతాననే సమయానికి ఆకాశవాణి అందట, కంగారడకు తల్లోయ్ చచ్చిపోకు, చచ్చక తల్లి చచ్చకు, భవిష్యత్తు ఉంది నీకు, ఇంకా ఈ చచ్చిపోయిన మన్మధుడు ద్వారకలో శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో ఉంటాడు, ఆయన లక్ష్మీదేవిని రుక్మిణి అనే పేరుతో అవతరించిన ఆవిడ పెళ్లి చేసుకుంటాడు. ఆ రుక్మిణికి కృష్ణుడికి నీ భర్త మన్మధుడు మళ్ళీ పుడతాడు, అతన్ని మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు నువ్వు, అంతవరకు ఓపికగా ఉండు, ఎవరికైనా కాలం వచ్చేదాకా ఓపిక వహించక తప్పదు, అలా ఎదురు చూడాలి, తొందరపడితే పనవదు. ఆలోచన మాని, ఆత్మహత్య మాని, ఆ శ్రీకృష్ణుడు ఎప్పుడు పుడతాడా, రుక్మిణిని ఎప్పుడు వివాహం చేసుకుంటాడా, వాళ్ళకి నా భర్త ఎప్పుడు కొడుకుగా పుడతాడా అని తపస్సు చెయ్యి, తదనంతరం నీకు కళ్యాణం అవుతుంది కళ్యాణి అని ఆశీర్వదించిందట ఆకాశవాణి. ఈవిడ వెళ్ళిపోయింది. ఇక తర్వాత పాపం అమ్మవారు పార్వతీదేవి చాలా దుఃఖపడింది, అంతా ఇంత కాదు, తనంత సౌందర్యవతి మెడలో దండేస్తుంటే పట్టించుకోకుండా మాయమైపోతే ఏమైపోతుంది ఆవిడ మరి. ఆ క్షణమే ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చింది, పతులు మెచ్చని చెలుగు నిష్ఫలము కాదే, భర్తలు మెచ్చుకొని సౌందర్యం ఎందుకు, రోడ్డును పోయేవాడు పొగిడితే అందం అందం కాదట, ఇంట్లో ఉన్న కట్టుకున్న భర్త నువ్వు మంచిదానివి, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు బాగా ఇడ్లీ చేసి పెడతావు, పెసరటొప్ప చేస్తావు అంటే ఆనందం, కానీ ఇంకెవడో పొగిడితే ఏమిటి. ఏ శివుడి కోసం ఇంత కఠోర నిష్ఠతో నేను సేవ చేస్తున్నానో ఆ శివుడు నన్ను మెచ్చుకోకపోయాక ఈ అందం వ్యర్థమనుకుని ఆ బట్టలు తీసి పక్కన పెట్టేసింది, నారచీరలు ధరించింది. కా భూధర రాజకన్య మణిభూషణముల్ దిగద్రావి ఈశ్వరారాధన కేళి కౌతుక పరాయణయై భరిగిల్చె పాండురక్షాధృతి పూర్వకంబుగ ప్రగాఢ పయోధర మండలీ సముత్సేద విశీర్ణ సంహతుల చెల్లు మహీరుహవల్కలంబులం. ఆ పర్వతరాజపుత్రిక తాను ధరించిన సువర్ణ మణి ఆభరణాలన్నీ తీసేసింది, శివుణ్ణే పెళ్లి చేసుకోవాలని చేతికి తెల్లని రక్షా కంకణం కట్టుకున్నది, నారచీరలు ధరించింది, భక్తితో శివుణ్ణి తపస్సు చేసి మెప్పించాలనుకున్నది. తల్లి మేనాదేవి దగ్గరికి వెళ్ళింది, నేను ఈ క్షణం నుంచి శివుడి కోసం తపస్సుకు పోతున్నానంటే ఆవిడందిట ఇదేం కర్మమే, నరత్నం అన్విష్యతి మృగ్యతే హి తత్ అన్నది. ఎప్పుడూ కూడా మనం రత్నాన్ని వెతుక్కుని వెళ్ళాలి, డబ్బు కోసం మన పెడతాం కానీ డబ్బు, నేను డబ్బుని నన్ను తీసుకో అని వస్తుందా, రాదుగాక రాదు. నీవు స్త్రీరత్నానివి, నిన్ను వెతుక్కుంటూ శివుడు రావాలి తప్ప శివుడో శివుడో అని నువ్వు వెళ్ళడం బాగుండదు, నా మాట విను. ఆ మాత్రం పెళ్లి సంబంధం కావాలంటే పేపర్లో ప్రకటన ఇస్తే కొల్లలు కొల్లలుగా వచ్చి పడిపోరు, గడ్డాలు గీసుకుంటూ కొంతమంది స్నానం చేసుకుంటూ కొంతమంది క్యూలో నిలబడరు ఆ ఒకటి అడక్కులలాగా. అంచేత ఓసి వెర్రి తల్లి వద్దు, తపస్సు వద్దు అన్నదట. అండానికి కూడా మంచి ఉపమానం చెప్పింది ఆవిడ, ఎక్కడ లేరి వేల్పులు సమీప్సితదాతలు ముద్దుగోనా, నీవెక్కడా ఘోర వీర తపమెక్కడ ఈ పటు సాహసిక్యముల్ దక్కు శిరీష పుష్పమవధాన పరత్వమున మధువ్రతం బెక్కిన నోర్చునో విహగమెక్కిన నోర్చునో నిశ్చయింపు మా ఎక్కడ లేరు ఈ లోకంలో దేవతలు. తపస్సు చెయ్యక్కర్లేకుండానే రెండు పువ్వులు పెడితే అప్పటికప్పుడు ప్రసన్నమై కోరికలు తీర్చేవాళ్ళు ఎంతమంది లేరు. వెర్రి తల్లి నువ్వెక్కడా, తపస్సెక్కడా? సుకుమారివి, పువ్వు మీద పడితే కూడా తట్టుకోలేనంత కోమలం నీ శరీరం. తపస్సు అంటే ఆహారం విడిచిపెట్టాలి, నిద్ర విడిచిపెట్టాలి, మంచులో ఎండలో కూర్చోవాలి, జపం చేయాలి, ఉపవాసాలు చేయాలి, నారబట్టలు కట్టాలి, మెత్తని బట్టలు విడిచిపెట్టి. అబ్బో, ఈ కఠోర నియమాలు నీ వల్ల కాదు, ఇవి నీవు పరిపాలించలేవు. ఈ సాహసం విడిచిపెట్టు. శిరీష పుష్పం, దిరిసిన పువ్వు అని ఓ పువ్వు ఉంది చూడండి, ఎప్పుడన్నా వీధుల్లో కనపడితే చాలా సన్నగా ఉంటుంది. ఆ పువ్వు మీద బంత పక్షి వచ్చి వారితే తట్టుకుంటుందా, తుమ్మెద వారితే తట్టుకుంటుందా ఆలోచించు. సహజంగా శిరీష పుష్పం మీద తుమ్మెద వాలితే కూడా తట్టుకోలేదు, ఇక అందుమీద విహగమెక్కిన ఓర్చునే పక్షి వాలితే తట్టుకుంటుందా. నా మాట విను అంటే ఎన్ని చెప్పినా శివుడే నా భర్త అన్నది, వెళ్ళిపోయింది. తపస్సు చేసింది, ఋతువులు గడిచిపోతున్నాయి, వారాలు పక్షాలు కాలం వెళ్ళిపోయింది, వర్షాలు మీద పడ్డాయి ఆవిడ కదలలేదు, మంచు వచ్చింది కదలలేదు, వేసవికాలంలో ఎండలు వచ్చినా సరే డాబా మీద పడుకోకుండా అలాగే పాప అక్కడే కూర్చుని తపస్సు చేసింది, దోమలు పుట్టినా కదలలేదు, ఏం వచ్చినా సరే చెక్కు చెదరకుండా కఠోర నిష్ట గరిష్ట అయి శివుడే తన భర్త కావాలని తపస్సు చేసింది, లెక్క చెయ్యలేదు. ఈలోపు పాపం శివుడు మెచ్చుకున్నాడు, అది వేరే కథ, అదంతా ఇక్కడ భాగవతానికి అనవసరం. ఆయన అయినా క్లుప్తంగా రెండు ఒక్కలు చెబుతాను, ప్రసక్తి వచ్చినప్పుడు విడిచిపెట్టకూడదు. శివకళ్యాణం కూడా చాలా గొప్పది కనుక అందున ప్రత్యేకంగా చతుర్థ స్కంధం అంతా శివకళ్యాణమే అక్కడ చెప్పారు. ఇప్పుడు నేను చెప్పే కదా చతుర్థ స్కంధంలో అన్నవాడికి. ఇప్పుడు పార్వతీదేవి శివుణ్ణి అలా తపస్సు చేసి మెప్పిస్తూ ఉంటే ఈలోపు రాజుగారి కొడుకు కదండి, ఎంతైనా మన్మథుడంటే చచ్చి సాధించేట కసితీర, వాడు చచ్చిపోయాడు కానీ వాడు వేసిన బాణం మాత్రం శివుడు గుండెలో అలాగే ఉండిపోయిందిట పచ్చిగా. అందుకని శివుడు మాయమైపోయాడన్న పేరే కానీ ఆ దండ వేయబోతున్న పార్వతి ముఖం, ఆ సౌందర్యం, అవన్నీ గుర్తుకొచ్చి హరిధర్మార్గుడా మన్మథుడా తపస్సు పాడి చేసావు, అలాగని అక్కడ లేకుండా వచ్చేలా చేసావు, ఆ పార్వతే పదే పదే గుర్తుకొస్తుంది అనుకున్నట్ట. ఈలోపు పార్వతి తన కోసం తపస్సు చేస్తోందిగా, అందుకని ఒక రోజున ఈమెను పరీక్షించాలనుకున్నాడు. వెంటనే ఒక బ్రహ్మచారి వేషం వేసుకున్నాడు. ఓ 30 ఏళ్ళు ఉంటాయి, బుల్లి బజ్జుంది, మరీ ఎక్కువ బజ్జలేదు. పెళ్లి కొడుకు ఎక్కువ బజ్జుంటే కష్టం, కొంతమందికి ఇబ్బంది వస్తుంది, అందుకని బుల్లి బజ్జ. అందమైన రూపం, జటాజోటాలు ధరించి ఓ బ్రహ్మచారి గారు వచ్చారట. ఆయన ఎలా ఉన్నాడో శ్రీనాథుడు బాగా రాశాడు, అజినాషాఢదరుండు, నల్ల జింక చర్మం ధరించేట ఆయన, ప్రౌఢతర భాషాతి ప్రగల్భుండు. ఏం మాట్లాడుతున్నాడండి ఆయన, మాట్లాడుతుంటే ముచ్చటగా ఉంది, అద్భుతంగా మాట్లాడుతున్నాడు అనమాట. ప్రౌఢవాక్యాలతో పలుకుతున్నాడు ఆయన. ప్రగల్భుడు అంటే వాక్చాతుర్యం కలిగిన వాడు, మాటలతో పడగొట్టేవాడిని ప్రగల్భుడు అంటారు. ప్రౌఢతర భాష అతి ప్రగల్భుట్టు ఆయన, అటువంటి వాడు. నేరజ బంధు ప్రతిమాన తేజుడు, సూర్యుడు ఎలా వెలిగిపోతాడో అంత తేజస్సుతో ఉన్నట్ట. జటారాజిచ్చట తామ్రమూర్ధజుడు, జడలు బాగా పెరిగాయి కానీ జుట్టుకి రోజు కొబ్బరి నూనె రాసుకోవడం లేకపోతే స్నానాలు చేయటం ఇవేం లేక అప్పుడప్పుడు నల్ల రంగు వేసుకోవడం చేతకాక ఆ జుట్టు ఎర్రబడిపోయిందిట పాపం, అంటే రాగి రంగులోకి వచ్చిందనమాట జుట్టు. ఏకాకి వటుండు, ఒంటరిగా ఉన్నాడు ఆయన, ఏకో నారాయణ అన్నట్టుగా ఉన్నాడు. అలా ఏకాకి వటుండు బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. ఎలా వచ్చాడు? విశ్రామార్థము బోలే, ఏదో ప్రయాణం చేస్తున్నవాడు అలిసిపోయి కూర్చోడానికి వస్తాడే, అలా వచ్చి ఆ త్రిజగల్మోహనమూర్తి సన్నిధికి ఏ చెంబనాంతం గుణం. ఏమి సౌందర్య రాశావిడే, మూడు లోకాలలో అటువంటి సుందరీమణి లేదట. అటువంటి సుందరి దగ్గరకు వచ్చాడు ఆ అడవిలో ఏకాంతంగా ఉన్న చోటికి కూర్చుని, అమ్మా అలిసిపోయానమ్మా అన్నట. ఆ జయ విజయ ఉంటారుగా పక్కన చెరికెత్తులు, అవి ఉద్యోగం పేర్లు. జయ విజయులు అనేది పోస్టు పేరు అన్నమాట అది, అంతేగాని పేర్లు మామూలు పేర్లు కావు. మగవాళ్ళకైతే కాపలా కాసేవాళ్ళని జయవిజయులు అంటారు, ఆడవాళ్ళకి జయ విజయ అంటారు, అంతే తేడా. వాళ్ళని పంపించిందట అమ్మవారు ఇంటికి, ఎవరు వచ్చినా కసిన మంచినీళ్ళు తాగుతారా, కాఫీలు తాగారా, టిఫిన్లు తిన్నారా అని అడగడం అనేది ఆ రోజుల్లో ఒక మంచి లక్షణం. అలాగే వీళ్ళు కూడా వచ్చి మంచినీళ్ళు ఇచ్చారు, పళ్ళు ఇచ్చారు, అన్నీ తిన్నాక తిన్నగా ఉండక వీడు, అమ్మాయి నువ్వు చూస్తే సుకుమారంగా ఉన్నావు, నవయౌవనంలో ఉన్నావు, చక్కగా ఈ వయస్సులో పెళ్ళి ఎలా జరుగుతుందని చూడాలి, మంచి వరుడు కోసం వెతుక్కోవాలి, ఆటలాడుకోవాలి, పాటలాడాలి, సినిమాలు షికారులు చూడాలి, కానీ ఇదేమిటమ్మా, ఈ నారచీరలు ఏమిటి, జటాచోటాలు ఏమిటి, జపమాలలు ఏమిటి, ఈ వెర్రేమిటి నీకు, నీవు చేసే మంత్రాలు చదువుతూ ఉంటే శివుడి కోసం తపస్సు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది, బ్రహ్మ గురించి తపస్సు చేయడం మంచిది, విష్ణువు గురించి తపస్సు చేస్తే అది మరింత శుభం, ఏ ఇంద్రుడి గురించో తపస్సు చేస్తే కోరిన కోరికలు తీరుస్తారు, కానీ అటు చూసి ఇటు చూసి తిరిగి తిరిగి ఎందుకు పనికిరాని ముష్టివాణ్ణి శివుడి గురించి తపస్సు చేస్తున్నావా, ఆది భిక్షు ఆయన, వాడు నీకేమిస్తాడు అనగానే ఆవిడికి మండింది. శివుడిని ఎవరన్నా ఏదన్నా అంటే అసలు తిక్కర రేగదు మరి, అందుకని మాట్లాడటం ఇష్టం లేక, వీడేవిడే తపస్సు చేసుకుంటుంటే దిక్మాలడి తగులంటాడు పక్కన, మీరిద్దరే సమాధానం చెప్పండి అని సైగ చేసిందట ఆ జయా విజయలకి. వాళ్ళు దగ్గరకు వచ్చి, అయ్యా బ్రహ్మచారి గారు మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాం, ఈవిడ మా హిమవంతుడి కూతురు, ఈ కొండంతా వాళ్ళ నాన్నగారే, శివుడే భర్త కావాలని తపస్సు చేస్తోంది, శివుడు మాయమైపోయినప్పటి నుంచి, మన్మధుడు భస్మమైపోయినప్పటి నుంచి ఆవిడ తపస్సు ఫలించేదాకా ఇలాగే ఉంటుంది అన్నారట. అప్పుడు ఆయన పకపక నవ్వాడు, విక విక నవ్వి కపట విప్రుడు చాలును మేలు లెస్సవానికి నయ్యి మీ సఖియ, పకపక నవ్వేటవాడు, చాలు చాలు ఇంత చేసి బలేవాడి కోసం తపస్సు చేస్తోంది, మనస్సులో ఎవరిని గురించి ధ్యానం చేస్తుందో ఇప్పుడు విన్నాను, శివుడి కోసం ఆ తపస్సు చేయటం అంటే చాలా పొరపాటుది, వాడి వల్ల ఎవడికి సుఖం ఉండదు. మీ సఖియ వివాహ వేళ పురశాసను పాణి పరిగ్రహింపుతో ముఖమున బుస్సుమంచు అహి మృగ్గిన ఎట్లు భయంబు చెందునో. ఆహా, రేపు పొద్దున్న నిజంగానే ఈవిడ ప్రేమకి మెచ్చుకుని శివుడు ప్రత్యక్షమవుతాడు, అప్పుడు ఇద్దరికి పాణిగ్రహణం తప్పదు, పెళ్లి జరగాలి. పెళ్లి జరిగేటప్పుడు శివుడు ఏం చేస్తాడు, ఆవిడ చెయ్యొచ్చుకుంటాడు, అప్పుడు ఆయన వెళ్ళలో ఏముంది పాము, ఆ పాము బుస్సని మీదకు వస్తుంది, ఆవిడ అడిలిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది. తాళి కట్టేటప్పుడు పాములు మీదకు వస్తూ అంటే ముఖం మీదకి తాళి ఏమన్నా కట్టించుకోగలదా, వైకుంఠపాళిలో అరుకాషుడు నోట్లో పడేటి కింద పడిపోతుంది కానీ. అంచేత ఆయన కోసం తపస్సు ఏమిటి, అమ్మాయి నేను వాడు చెబుతున్నాను విను, లోకంలో గొప్ప మంది సౌందర్యవంతులు ఎంతోమంది ఉన్నారు, వేల్పులు ఉన్నారు, రాజాధిరాజులు ఉన్నారు, సంపద కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ప్రేమించు, కాదు కూడదంటావా, ఇదిగో నేను ఉన్నాను బ్రహ్మచారిని అన్నట్టు. ఏ నున్ను బ్రహ్మచారి తరలేక్షణ, ఏ నున్ను బ్రహ్మచారి తరలేక్షణ, నీవును కన్య వింతకాలన్నకు నీకు పెండ్లియ ఫలం బగునే నీ, ఇదిగో నేను బ్రహ్మచారిని, నువ్వు కన్యవి, నీకింత కాలానికి పెళ్లి చేసుకోవాలనే కోరిక వచ్చిందనుకో, నేనున్నానుగా నన్ను వరించు, కాదు తపస్సే నీకు ఇష్టం అనుకో, కాదేని తపంబులోని సగమిచ్చద మాను తపోభిమానము, కాదన్నావనుకో నేను చేసిన తపస్సులో సగం నీకు ఇస్తాను, తపస్సు మరి తపస్శక్తే కావాలంటే నీకు ధారపోస్తాను ఆ తపస్శక్తి, పెళ్లి కావాలంటే నేను బ్రహ్మచారిని, అందంగా ఉన్న నీలాంటి వాళ్ళని మాబోటి వాళ్ళు వెతుక్కు రావాలి కానీ నీవు వెళ్ళి వెతుక్కుని వెళ్ళడం న్యాయం కాదు అనగానే ఆవిడ, ఓ అరి బలేవాడు దొరికేవారు, శివుడు మహానుభావుడు, ఆయన గురించి ఇంకేం మాట్లాడకందిట, అంతలో ఊరుకుంటాడైనా ఊరుకోల, రాయంత ఎంచు చీరకు జోక ఎగుగాక పచ్చి ఏనుక ఏనికతోలు పచ్చడంబు. అమ్మాయి పెళ్ళిలో నీకేమో పట్టు చీర కడతారు, మెత్తని పట్టు చీర, ఆయన ఏనుగుతోలు, అది కూడా పచ్చి ఏనుగుతోలు కట్టుకుంటాడు, ఈ ఏనుగుతోలికి చీరకి ఏమన్నా మ్యాచ్ అవుతుందా, కుదరదు. నీ మెడ నిండా బంగారు హారాలుంటాయి, ఆయన మెడ నిండా కొండ చిలువలు పాములు, నువ్వు ఫేస్ పౌడర్ పూసుకుంటూ ఉంటావు, సుగంధ ద్రవ్యాలు పాండ్సో ఇంకోటో ఇంకోటో, కానీ ఆయన బూడిద పూసుకుంటాడు శ్మశానంలో బూడిద. అసలు జోగి జోగి రాసుకుంటే బూడిదంటే అదే, సంస్కృతంలో యోగి తెలుగులో జోగి అయ్యింది అది. యోగులు ఏం చేస్తారంటే ఒంటికి విభూతి పూసుకుంటారు. ఈ ఇద్దరు ఒక యోగి ఇంకో యోగి తగులుకుంటే వీడి బూడిద వాడి బూడిద కింద రాలుతుంది అదనమాట. అలాంటి వాడు ఎవడో తగులుకోవాలి, కానీ ఆయన ఎవడో తగులుకుంటాడు వేరే తల్లి, నా మాట విను. పోని పెళ్ళయ్యాక ఇద్దరు కాపురం పెట్టాలంటే ఒక్క బిల్డింగ్ ఉందా, ఆయనకి ఎవరన్నా అద్దె ఇవ్వకపోతే రెంటెడ్ హౌస్ అయినా ఇస్తారా? అందులో చూస్తూ చూస్తూ ఇలాంటి వెర్రి బ్రాహ్మడికి అసలు ఇవ్వరు పొరపాటున కూడా, ఏమి ఇల్లుబాటు చేస్తాడు అని. కాబట్టి శివుడికి రెంటెడ్ హౌస్ కూడా లేదు. శ్మశానంలో కాపురం పెడతాడు. శ్మశానంలో మీకు కరెంట్ ఉండదు అక్కడ. శ్మశానం ఎంత సుఖం అని చెప్పారండి, అసలు కరెంట్ పోతుందని వ్యంగ్యం అది. ఎప్పుడు చూసినా ఏదో చితులు కాలుతూ ఉంటాయి. ఆ వెలుతురు అలాగే ఉంటుంది. ఆ వెలుతురులో చదువుకోవచ్చు, హాయిగా పడుకోవచ్చు. ఇంకా భోజనం పిండాలు తప్ప అక్కడే ఉంటాయి, గండాలు తప్ప వెర్రిదాన. అలాంటి శ్మశాన నివాసి అయిన పరమేశ్వరుణ్ణి పెళ్లి చేసుకుంటానంటావేమిటి, నా మాట వినన్నట్టు. ఇక్కడే ఉన్నది ఒక అద్భుతమైన తమాషా. ఆది శంకరాచార్యుల వారు ఒక గొప్ప శ్లోకం రాశాడు. పార్వతి, అసలు నీ భర్త శివుడి దగ్గర ఏముంది గొప్పతనం అన్నాడు ఆయన. చితాభస్మ లేపహ, కాష్టంలోని బూడిద పూసుకుంటాడు ఆయన. ఒంటికి ఏం పూసుకుంటాడు? చితాభస్మం, ఆలేపం, గంధం పూసుకున్నట్టుగా. గర్రళ్ళ మశనం, ఆహారం అందరూ చక్కగా నేతి ఇడ్లీ తింటే, పాయసాన్నాలు తింటూ ఉంటే ఆయన విషం తింటాడు. దిక్పట ధరహ, బట్టల దిక్కులే వస్త్రాలు. దిగంబరుడు అంటే ఈ నాలుగు దిక్కులు బట్ట. అర్థం ఏమిటి ఇందులో? ఒక ఆయనకి ఈ గదే బట్ట అంటే బట్ట కట్టుకోకుండా తిరుగుతున్నాడు అని అర్థం. ఆయనకి బట్ట లేదు కనీసం. జటాధారి, జడలు ధరిస్తాడు. చక్కగా క్షవరం చేయించుకుని క్రాఫ్ట్ చేయించుకోడు ఆయన. కంఠే భుజగపతిహారి, మెడలో చూస్తే బుస్సు బుస్సు అని పైకొచ్చే పాములు తప్ప ఒక్క గొలుసు కూడా లేదు మాట వరుసకు కూడా. అసలు మహాత్ములకి మెడలో గొలుసులు ఉండవు, అదేంటో తెలియదు. కానీ పశుపతి, ఆయన పశుపతి, పశువులకు అధిపతి. భూత్ కపాలి, చేతులు కపాలం పుచ్చుకుని భిక్షాందేహి అంటాడు, పుర్రి పుచ్చుకుని బ్రహ్మకపాలం. భూతేశ సకల భూతములకు అధిపతి ఆయన. ఇవన్నీ అవలక్షణములు అయినప్పటికీ భజతి జగదీశైక పదవీం, కానీ ఆయన ప్రపంచానికి ఈశ్వరుడు అధిపతి అయ్యాడు. ఈశ్వరుడు అంటే అధిపతి, ప్రభువు, కింగ్ ఆఫ్ కింగ్స్ అని అర్థం. అటువంటి వాడు ఎందువల్ల ఆయనకి ఇంత స్థితి వచ్చింది? భవానిత్వత్వానిగ్రహణ పరిపాటి ఫలమిదం. అమ్మా పార్వతి, నీ చేతిని పుచ్చుకున్నాడు ఆయన, జాతకం మారిపోయింది. పెళ్ళైన వేళా విశేషం, కొత్త కోడలు ఇంటికి వచ్చిందిట, ఆయన మహారాజు అయిపోయాట. అంత నీది తప్ప అబ్బే ఆయనదే ఉందన్నారు. అంతా రామతులసి గారిది, ఆయనదే ఉందన్నారు. అంత టెక్నిక్ అన్నమాట. ఈ విధంగా పొగిడి శంకరాచార్యులు అపరాధ క్షమాపణ స్తోత్రంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటాడు ఆయన. ఎందుకు చెప్తున్నాం అంటే, శివుడు అంతటి వాడు, ఆ శివుడిలో ఏముందని అంటూ ఉంటే ఆవిడికి మండింది. ఈ సృష్టిలో ఎవడైనా చిట్ట చివరికి వెళ్ళే చోటు ఒకటే, అదే శ్మశానం. అక్కడికి వెళ్ళలేక ఆయన నిద్రపోతాడని తెలియజేస్తూ ఆయన శ్మశానంలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళాక కులం, మతం, శాఖ భేదాలు ఏమీ లేవని తెలియజేస్తూ అక్కడ నివసిస్తున్నట్ట. శ్మశానానికి వెళ్ళాక చూడండి, అక్కడ నో క్యాస్ట్ ఫీలింగ్స్. అక్కడికి వెళ్ళాక ఎక్కువ లేదు, తక్కువ లేదు. అక్కడికి వెళ్ళాక ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా పద్మాకర్ గారైనా ఒకటే, ఇంకోడైనా విన్నవాడైనా ఒకటే, చివరికి ఆరడుగులే అక్కడ తప్పదు. పక్షపాతం లేదు. ఏ జీవి శరీరమైనా మూడు రకాలుగా పరిణామం చెందుతుంది అంటోంది ఉపనిషత్తు. ఎవరూ పట్టించుకోకపోతే కుళ్ళిపోయి పురుగులు పడుతుంది, అప్పుడు పురుగులు తినే శరీరం. పాతి పెడితే మట్టి అయిపోతుంది, తగలబెడితే బూడిదవుతోంది. ఈ మూడు తప్ప మరొకటి లేదు అని చెప్పాడు. ఇది తెలియజేస్తూ ఆయన శ్మశానంలో ఉన్న బూడిదను రాసుకుంటున్నాడు. కాలి బూడిదవుతారు సుమా అని తెలియజేస్తూ. వెర్రివాడ, నీవన్నావే శివుడికి బట్టలు లేవని. ఈ ప్రపంచమంతా వ్యాపించిన వాడికి మామూలు బట్టేం సరిపోతుంది? సర్వాంతర్యామి అని అర్థం. ఆయన భయంకరమైన కాలకోట విషం లోకాన్ని తగలబెట్టేస్తూ ఉంటే దాన్ని కంఠంలో దిగమింగగలిగాడు. ఇంకోటి ఎవడ తాగగలడు? అంతటి పరమాత్ముడిని, పరమేశ్వరుణ్ణి నువ్వు తప్ప సామాన్యుడని తిట్టేవాడు ఎవడో ఉండడు. ఇంకొక మాట మాట్లాడేవో మెడబట్టి గెంటుతానందిట. ఆయన ఏదో మాట్లాడబోయేసరికి చెలికెత్తరికే చూసి వీడెక్కడే తగులుకున్నాడు, మెడట్టు గెంటేయండి అందిట. వాళ్ళు వచ్చి మీద చేయి చేసుకోబోయారు. ఆయన పక్కపక్కన వేడు, సాక్షాత్కారము చెంది నవ్వుచు గిరీశానుండు ధాత్రీధరాధ్యక్షాపత్య సత్యము ప్రేమ నిర్భర కటాక్షాలోకన ప్రౌఢిమల్ వీక్షించన్ తరళాక్షియున్ మనమునన్ వ్రేడా ప్రమోద క్షమా దాక్షిణ్యంబులు సందడింప నిలిచల్ తత్సన్నిధానంబునన్. అప్పటికప్పుడే సాక్షాత్కరించాడు పరమేశ్వరుడు, చిరునవ్వు నవ్వాడు. ఆ హిమాలయ పర్వత పుత్రికని ప్రేమతో చూశాడు, చేయి పుచ్చుకోబోయాడు. ఆవిడ అప్పటిదాకా ఇన్ని మాటలు మాట్లాడిందా, ఎవరి కోసం తాను తపస్సు చేస్తుందో శివుడు ఎదురు కూడా ప్రత్యక్షమై ఐ లవ్ యు అని కానీ సిగ్గుపడిపోయిందిట. ఇదే పెద్ద గొడవ. సిగ్గుపడిపోయి నేను ఇప్పుడు మాట్లాడలేనండి అందుట. అదేమిటి పార్వతి, ఇంత ప్రేమించావు, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను కదా అంటే, అయ్యా మీరు భర్త కావాలని కోరిన మాట నిజమే, కానీ మీరు మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ప్రేమ వివాహం చేయించమని కోరండి, వాళ్ళు ఇచ్చి పెళ్లి చేయాలి. వాళ్ళు ధర్మం ధర్మమే, నాకు ప్రేమ ఉన్నది మా వాళ్ళు ఒప్పుకున్నారు, కానీ మన ఇద్దరం వెళ్ళిపోతే అది అసభ్యత, అది పెళ్ళి అవ్వదు, లేచిపోవడము అంటారు దానిని. మీరు వెళ్ళండి, మా నాన్నగారిని అడగండి, పెళ్లి ముహూర్తం పెడతాడు ఆయన, అప్పుడు ధర్మ వివాహం జరుపుకుందాం అందిట. ఎంత గొప్ప ఆదర్శం అండి. ఇంత ప్రేమ ప్రేమించినా సరే తండ్రికి మాత్రం తెలియకుండా పెళ్లి చేసుకోకూడదు, వెళ్ళకూడదు, ఇది నియమం ఆ రోజుల్లో. సరే ఆయన వెంటనే అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు, సప్త ఋషుల్ని పంపాడు, అద్భుతమైన కళ్యాణం జరిగింది. ఆ కళ్యాణం జరిగిన తర్వాత మన్మధుని శరీరం అప్పటి నుంచి ఏం చేసేట, పెళ్లికి రతీదే వచ్చిందిట. స్వామి, మా ఆయన్ని కాళ్ళిచ్చి బూడి చేసావు, నీకు పెళ్లి చేయడం కోసం మా ఆయన చచ్చిపోయాడు, అన్యాయం చేస్తావా అని అడిగితే, కృష్ణావతారంలో మీ ఆయన కుమారుడిగా పుడతాడు కృష్ణుడికి, ఈలోపు నువ్వు బెంగ పెట్టుకోకుండా ఉండడానికి నీకు అదృశ్య రూపంతో అందరికీ ఉంటాడు, నీకు మాత్రం కనబడతాడు ఛాయగా, నీకు ఎదురుగుండా కనబడతాడు, మాట్లాడతాడు, కానీ తక్కినటువంటి ఏ సంబంధాలు నీకు ఉండవు అన్నట్ట. అప్పటి నుంచి అనంగుడు అనే పేరుతోటి అవయవాలు ఉండవు, ఆవిడ కనబడతాడు. ఇంట్లో ఫోటో పెట్టుకుంటే ఎలాగా, అలాగనమాట. పాపం ఆవిడ అలాగే ఆ ఫోటో చూసుకుంటూ మాట్లాడుతూ, ఏమండి ఎప్పుడు పుడతారా ఎప్పుడు పుడతారా అనుకుంది. ఈలోపు నారద మహర్షి వచ్చాడు ఆవిడ దగ్గరికి. అమ్మా రతీదేవి, నీ అదృష్టం ఫలించబోతోంది, శ్రీకృష్ణుడు తొందరగా భూలోకంలో పుట్టబోతున్నాడు, కానీ నీ భర్తని పొందడానికి నువ్వు ఒక పని చెయ్యాలి. శంబరుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు, ఈ శంబరాసురుడు సమస్త దేవతల్ని పట్టి పీడిస్తున్నాడు, వాడు పరమపాపాత్ముడు. నువ్వు ఆ శంబరాసురుడి దగ్గరికి వెళ్ళి వంట చేసి పెట్టడానికి కుదురుకో, చక్కగా భోజనాధికాలు అవి పెట్టువాడికి అనగానే వెంటనే ఈవిడ వెళ్ళిందిట. ఒక ముత్తైదు వేషం వేసుకుని శంబరాసురుడి దగ్గరికి వెళ్ళింది. ఎవరమ్మా నువ్వు అన్నట్ట, అయ్యా నేను ఎవరో ఏమిటో నన్ను అడగద్దు, కానీ చక్కగా వంట చేసి పెడతా, ఇడ్లీ వేయమంటే ఇడ్లీ వేస్తా, అట్లే ఏమంటే అట్లేస్తా, దద్దోజనం అడిగితే దద్దోజనం, కట్టుపొంగలు అడిగితే కట్టుపొంగలి, డాల్డా వేయకుండా నేతితో చేసి పెడతాను మీకు, పైగా ప్రత్యేకంగా మీరేమడిగితే అవి చేసి పెడతాను, కొంతకాలం పాటు నాకు ఉద్యోగం ఇవ్వండి అన్నదట. ఆవిడని చూడగానే ఆయనకు కూడా అభిమానం కలిగి, సర్లే అయితే మా వంటశాల, కానీ ఒక మాట, నేను శాకాహారం తిన్న పద్మాగర్ గారికి మళ్ళీ మధ్య మధ్యలో నాకు చేపలు పీతలు ఇవన్నీ ఇష్టం, అవి కూడా వండి పెడతామంటే నేను ఏదైనా వండి పెడతానండి అందట ఆవిడ. అయితే సరైతే అని ఆవిడ హెడ్ కుక్కుని చేసేట, సోపాధ్యక్షురాలు చేసేసేట, అక్కడ కుదురుకుని వాడికి వంట చేసి పెడుతూ ఉంది. అక్కడికి తొందరలో భర్త వస్తాడని నారదుడు చెప్పిన మాట ప్రకారం ఈలోపు భూలోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టాడు, రుక్మిణీ కళ్యాణం అయిపోయింది. అదిగో ఆ ఇద్దరికీ ఈ మన్మధుడు తామర సాక్షు అంశమున దర్పకుడీశరు కంటి మంటల తామును దగ్ధుడై పెదప తత్పరమేశుని దేహలబ్ధికై వేమరు నిష్ఠ చేసి హరివీర్యమునల్ ప్రభవించే రుక్మిణీ కామిని గర్భమందసురఖండను మారటమూర్తియోయన. పూర్వం శివుడి కంటి మంటలకి దగ్ధమైన మన్మధుడు తన ఆత్మతో కృష్ణుడిలో ప్రవేశించేశాడు, ఆ తర్వాత రుక్మిణీ గర్భంలో కృష్ణుడి ద్వారా ప్రవేశించాడు. పరమేశ్వర అనుగ్రహంతో శ్రీకృష్ణుడికి రుక్మిణికి ఈ మన్మధుడే పుట్టాడు. అప్పుడు ఆయనకి ప్రద్యుమ్నుడు అని పేరు పెట్టారన్నమాట. ఆయన ఎలా ఉన్నాడో చెప్పారు, అసుర ఖండను మారటమూర్తియోయనన్. శ్రీకృష్ణుడికి రబ్బర్ స్టాంప్లో ఉన్నాడు మారు రూపంలో, అంటే కృష్ణుడికి అతనికి అసలు తేడా లేదట, ఇద్దరికి ఇద్దరే. అద్దంలో కృష్ణుడు తన మొహం చూసుకుంటే ఎలా ఉంటుందో ప్రద్యుమ్నుడు అలా ఉండేవాట, నల్లగా అచ్చ శ్రీకృష్ణుడిలాగే, ఆ నెమలిపించం, ఆ చేతులు, ఆ కాళ్ళు, నడుము, ఎక్కడ ఇంత తేడా లేకుండా డిటో డిటో దిగిపోయాడు అనమాట. ఆశ్చర్యం, కొంతమంది అలా దిగిపోతారండి, తండ్రి కొడుకు పక్కన పెడుతుంటే అన్నదమ్ములేమో రాముడు భీముడేమో అనిపిస్తుంది అనమాట, మనకు అలా ఉంటారు. అలా ఉండేవాడు వాడు. వీడు పుట్టాడు. ఆ రాత్రివేళ రుక్మిణీదేవి పరవశురాలే నిద్రపోతుంది. కొంచెం పురుడు అలసటగా ఉండేది. పూర్వం సిజేరియన్ చేసి కోసి తీసేవారు కదా, అప్పట్లో మరి అయితే కష్టం అంతా ఆవిడే పడింది. అలసటతో నిద్రపోతుంది అంటే పాపం. అలా నిద్రపోతూ ఉంటే ఈలోపు శంబరాసురుడి దగ్గరికి నారదుడు వెళ్ళాడు. ఏమయ్యో శంబర, నీకేమైనా పూర్వజన్మలు గుర్తున్నాయా అన్నట్ట. ఏమిటి నారద అన్నాడు. నువ్వు బ్రహ్మ గురించి తపస్సు చేసావు, అప్పుడు బ్రహ్మగారిని నువ్వేమని కోరావని అడిగితే నేను మరణం లేకుండా వరమిమ్మన్నాను అన్నాను. విరించిని విరించి గురించి తపాన్ని చేసినప్పుడు విరించి ప్రత్యక్షం అయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. నాకు మరణం లేని వరణం కరుణించమన్నాను. ఆయన ఏమన్నాడు అప్పుడు, కుదరదు, ఏదో ఒకటి వల్ల చావు తప్పదు నీకు. మరణం లేకుండా వరం ఇవ్వడం కుదరదు, కాబట్టి ఏదైనా ఇంకో వరం కోరుకోమంటే, అయితే ఎప్పటికైనా విష్ణుమూర్తి భూలోకంలో పుట్టి లక్ష్మీదేవిని మళ్ళీ తాను వివాహం చేసుకుంటే ఆ లక్ష్మీనారాయణులకి పుట్టే కొడుకు వల్ల మాత్రమే నాకు చావెమ్మని కోరాను అన్నట్ట. అయితే ఆ వరం గుర్తుందన్నమాట నీకు. ఆ లక్ష్మి రుక్మిణిగా పుట్టింది. శ్రీ మహావిష్ణువు రుక్మిణీదేవికి భర్తగా కృష్ణుడిగా వచ్చాడు. ఇప్పుడు సాక్షాత్తు మన్మధుడు కొడుకుగా పుట్టేశాడు. వాడు పెరిగి పెద్దవాడైతే నీ అంతం చూస్తాడు. నేను నీకు ఇంతకు మించి ఏం చెప్పగలనయ్యా, వాసుదేవ నారాయణ అని వెళ్ళిపోయాడు. చెప్పవలసింది కాస్త అంటించి వాడు అడిలిపోయాడంతే. నా మృత్యువు పుట్టాడా, ఆ మృత్యువు ఇక విడిచిపెట్టకూడదనుకుంటే అప్పటికప్పుడు అర్ధరాత్రి వేళ వచ్చాట. ఈ ప్రసవాయాసంతో నిద్రపోతున్న రుక్మిణీదేవి దగ్గరకు వచ్చి ఆ పొత్తిళ్లలో పడుకున్న తంటి పిల్లని చేత్తో తీసుకుపోయి ద్వారకానగరానికి పక్కనున్న భయంకర సముద్రం అరేబియా సముద్రంలో పారేసిపోయాడు. అమ్మాయ్యా ఇక నా శత్రువు పోయాడరా, పీడపోయింది అనుకున్నాడు. అదృష్టం ఉంటే ఎవ్వండి ఎవరేం పాడు చేయగలరండి, భాగ్యవంతుడు ఎవడో పాడు చేయలేడు. అకాలంలో మరణం రమ్మంటే రాదు, వస్తే పొమ్మంటే పోదు. ఒక ఆయన చచ్చిపోదామని ఆత్మహత్య చేసుకుందామని కొండెక్కి కిందకి దూకెట్ట. గిరి ఎక్కి పడిన ధర కొండ ఎక్కి కింద పడ్డాడు చద్దామని. ఆ సమయంలో కింద ఎవరో పచ్చగడ్డి మేటేశారట, ఆ గడ్డి మేటు మీద పడ్డాట. కాలు పెండికింది కానీ చావలా. చి కొండ మంచి దూకి చద్దామంటే ఎవడో ఇప్పుడే వెయ్యాలా గడ్డి మేటు, నేను బతికిపోయాను అని మళ్ళీ ఆత్మహత్య చేసుకోవడానికి ఏం చేశాట. సాగరము నమునిగి నన్ను సముద్రంలో దూకేట చద్దామని. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న సముద్రంలో పెద్ద కెరటం వచ్చి దూకిన వాడిని బయటికి విసిరేసిందిట ఒడ్డు మీదకి. ఇదేమిట్రా బాబు, కొండెక్కి దూకుదామన్న చావలేదు, సముద్రంలో దూకితే సముద్రపు కెరటం తోసేసింది అనుకుని అగ్నిజ్వాలలు వేసుకుని అగ్నిజ్వాలల్లో దూకి చద్దామనుకున్నట్ట. పావకమూచొచ్చిన తీర అగ్నిలో ప్రవేశించే సమయానికి ఎప్పుడూ వర్షం కురవని ఆ ప్రదేశంలో భోరు అని 5 గంటల వర్షం కురిసిందిట వీడి వంక అని. ఆ మొత్తం వర్షాగ్ని అగ్నిజ్వాలలు కాస్త వర్షానికి చల్లారిపోయాట. ఏ చద్దామంటే కుదరటం లేదని పాము పొట్టలో చేయట్టి పామును బయటికి తీసి ఆడాట. భీకర్ర పండులతో ఆడిన పాములతో ఆడాడు, కానీ ఆ పాము కూడా తోక ముడుచుకుని పారిపోయిందిట. మరణం అకాలమున రాదు మహి ఎవ్వరికి, రమ్మంటే వస్తుందా మరణం. అకాలంలో మరణం రాదు, మరణం వస్తే మనం ఎంత గింజుకున్నా ఆగం. ఈతనికి ఆయుర్దాయం ఉన్నది. సముద్రంలో పారేసిపోయాడు శంబరాసురుడు. ఆ సమయంలో నడుగు పెద్ద చేపోటి ఆహారం కోసం వెతుక్కుంటుంది. ఈ పిల్లాడు కనపడగానే గుటుక్కుని మింగిందిట. ఆ కడుపులో చక్కగా ఉన్నట్టు వీడి నిద్రపోతాం, మింగేసిందిగా మరిది. సరిగ్గా ఈ శంబరాసురుడు కూడా అరేబియా సముద్రం మధ్యలోనే, ఆ రోజుల్లో ఇప్పుడు మనం దుబాయ్ అంటున్నామే, ఆ ఏరియాలో వాడి రాజధాని ఉండేది అక్కడ అబుదాబి వాడి రాజధాని అనమాట, శంబరాసురుడు రాజధాని అది. అదిగో అక్కడ బెస్తవాళ్ళు ఉన్నారు వాడికి, వీడికి రోజు చేపలు ఎన్నైనా. ఈ కలకత్తా వాళ్ళ వాళ్ళు వీళ్ళ వాళ్ళు వీళ్ళ చేపలు మండిపోయినాయి, ఏం తినేస్తారండి చేపలు. ఎన్ని కోట్ల చేపలు వీళ్ళ కడుపులో పడి వెళ్ళిపోయాయో తెలియదు. మరి వీడు వచ్చే జన్మలో ఏ చేపల కడుపులో ఏ పాపలు అయిపోతారో తెలియదు. కానీ ఈ మొత్తం చేపలన్నీ ఓ బెస్తవాళ్ళు వేసేస్తున్నారట వలలు వేసి. జాలిబడు పారు జలచర జాలంబుల పట్టి అధిక జ్వాలతతో. పాపం తప్పించుకోవాలని అటు ఇటు కంగారు పడి పరిగెత్తుకుపోతున్నాయి చేపలు. ఎంతలో వీళ్ళు వలలు వేసేసారు. వేసేసి పారిపోతున్న వాటినేమో పొడవైన సోలంతో పొడి చేశారట. పెద్ద పెద్ద చేపలు ఉంటాయి చూసారా, పారిపోతున్నాయి అనుకోండి, కర్రకి వరకతలతో ముళ్ళుగుచ్చి ఆ ముళ్ళుతో పొడి చెత్తేయటంట. దేన్ని బతకనివ్వకుండా కొట్టి లాగి వలలేసి బంధించి మొత్తం చేపల్ని గంపలకి గంపలు పడవల్లో వేసేస్తున్నారట. అందులో ఈ కుర్రాన్ని మింగేసిన చేప ఉందే, మన ప్రజ్యుమ్నుడిని మింగేసిన చేప కూడా వాళ్ళలో దొరికేసింది. దాన్ని పట్టుకున్నారు, తీసుకుపోయి రాజుగారి దగ్గరికి అప్పగించారట. మహారాజా, ఇవాళ ఆశ్చర్యం అండి, మీకోసం చేపలు పడుతుంటే ఎంత పెద్ద చేప పడిందో, అచ్చం ఎర్రని దవడలతో ఆ మొప్పలతో భలే రుచిగా ఉంటుందేమో అనిపిస్తోంది. దీన్ని చూస్తే రంగు చూస్తేనే ఎంత బాగుందంటే తింటే బాగుంటుందంటే వెంటనే వాడేం చేసేట, ఒరే వంట వాళ్ళకి ఇవ్వండి రా అన్నట్ట. రాజనగరి అడవాలలు రాజీవము వృచ్చి, వాళ్ళు వెంటనే ఏం చేశారు, వంటవాళ్ళకి ఇచ్చేశారట. వంటవాళ్ళని అడబాలలు అంటే వంటవాళ్ళు అన్నమాట. ఇప్పటికి కూడా అడబాల అని ఇంటి పేరు ఉంటుంది చూసారు మీరు ఎప్పుడన్నా? అడబాల అంటే వంట చేసేవాడు అని అర్థం. ఇంట్లో వాళ్ళు ఎప్పుడో పూర్వం కుక్కులుగా వెళ్ళారేమో, అందుకని ఆ ఇంటి పేరు అడబాల అయిపోయింది. చాలా చిత్రంగా ఉంటాయి ఇంటి పాలు. రాజనగరి అడబాలలు రాజీవము కడుపు వృచ్చి రాజని భాష్యున్ రాజీవనయనుగనిరా రాజా రాజీవానన్నయ్యైనట్టి రతికి నిచ్చిరిలేశా. ఆ వంటవాళ్ళు ఏం చేశారట వెంటనే, రాజీవము కడుపు వృచ్చి, ఆ చేప కడుపు ఇలా చీల్చారట, అందులో తీరా కడుపులా కొయ్యగానే మధ్యలో పడుకుని కనబడ్డాడు. రాజని భాష్యున్ రాజ శిశువుగని, చంద్రబింబం వంటి ముఖం కలిగినటువంటి సుందరాకారుడు మన్మధుడు కనబడ్డాడు. వెంటనే ఏం చేశారు, రాజీవదళ నయ్యనయ్య అయిన రతీదేవి ఎక్కడే ఉందిగా, హెడ్ కుక్క ఆవిడ కూడా ఆవిడకి ఇచ్చారట. ఇదేమిటమ్మా, చేప కడుపుకి వస్తే అందులో పడుకుని అందంగా పిల్లాడు కనపడ్డాడన్నారట. ఈ పిల్లాడిని ఎవరికి చెప్పకండి, దుర్మార్గుడు శంబరాసురుడు వాడు చంపేస్తాడేమో అనేలోకి శంబరుడు వచ్చేసాడు అక్కడికి. వెంటనే అందుకే, శంబరా ఇన్నాళ్ళు నీకు నీకు ఇక్కడ పని చేస్తున్నాను, అన్నం పెడుతున్నాను, మంచి చేపల కూర రొయ్య పొట్టేసి చారు పెడుతున్నాను కదా, మరి నీకు ఈ పిల్లాడు బాగున్నాడు పెంచుకోను అంటే వీడికి ఆ పిల్లాడు ఏమిటో అర్థం కాక పిల్లాడే కదా పెంచుకో అన్నట్ట. అంతేకాని ఈ పిల్లాడిని తాను బారేసిన వాడు, వాడు ఈ చేప కడుపులోకి వచ్చాడు, ఇవన్నీ వాడే ముగిస్తాడు, ఎక్కడి ద్వారక ఎక్కడి వీడి నగరం మరి, అందుకని పెంచుకో అన్నట్ట. చివరికి వాడు అనుమతితో పెంచుకోవడానికి సిద్ధపడుతోంది. నారదుడు వచ్చాడు, అమ్మాయి వీడు పిల్లాడు పిల్లాడు అనుకుంటున్నావేమో అనే, పిల్లాడు కాదు తల్లి, నీకు పిల్లల్ని ప్రసాదించే పిల్లలకి పిల్లాడు వీడు మీ ఆయన అనగానే, ఏంటి ఈయనే మా ఆయనే, నా మొగుడిని పెంచుకునే అదృష్టం నాకు వచ్చింది, ఎంతమందికి దక్కుతుంది ఈ భాగ్యం, భర్తని పెంచే అధికారం ఎవరికి ఉండదు అనుకుని ఆనందపడిపోయి అందరూనేమో జో అచ్యుతానంద జోజో అమ్ముకుందంటే, జో నా మగడా జో నా మగడా అని మొగుడిని చక్కగా పెంచిందిట, పాప పాలిచ్చిందిట, లాలించిందిట, హాయిగా ఉయ్యాల్లో పెట్టి ఊపిందిట, బాగా తిండి పెట్టిందిట. ఆయన చిన్నప్పటి నుంచి కృష్ణుడి పోలిక, వెన్నపూస మాత్రమే తినేవాడు, ఇంకేం తినేవాడు కదట, వెన్నపూస అన్నీ ఈ ఇవన్నీ ఆవు పాలన్నా పాయసాన్నం అన్నా ఎంత ఇష్టమో, జీడిపప్పులు కిస్మిస్సులు వేసి బాగా పాయసం తినేవాడు ఆయన. ఇలా కుర్రాడు మంచి బలంగా తయారవుతూ ఉంటే ఈవిడ వాడికి బాణాలు వెయ్యడం, కత్తి తెప్పడం, గద తెప్పడం ఈ విద్యలన్నీ నేర్పి ఒకనాడు నవయౌవనంలో ఉన్న ఆయన యగాదిగా చూసి సిగ్గుపడిపోయిందిట. ఈయన కంగారడ్డాడు, నా తను భవుడీతడంచును నానయించు కలేకవో మాత ఏమిది నేడు నన్గని మాన్యవయ్యును చూచెదే. అమ్మా నీ చూపులలో వికారం కనపడుతోంది, ప్రేమ కనపడుతోంది, కానీ ప్రేమ మాతృప్రేమ కాదు భర్తృప్రేమ కనపడుతోంది. ఈతడు నా చేత్తో పెంచిన నా కుమారుడు అనే శంక లేక సిగ్గు లేక ఓ మాత కుమారుడి మీద ఇటువంటి కామక్రీడా నైపుణ్యం ప్రదర్శించడం నీకు న్యాయమా అని అడిగితే, భలేవాడు అయ్యో ఏదో నా మొగుడువు కదా అని నిన్ను పెంచితే నన్నే తల్లిని చేసేసావు, నాయనా నీ పూర్వజన్మ రహస్యం ఇది అని మొత్తం కథంతా చెప్పి శివుడి మీద బాణాలేసి నా కొంప ముంచావు, అప్పటి నుంచి నీకోసం ఏడుస్తున్నాను, ఈలోపు కృష్ణుడికి కొడుగ్గా పుట్టవు, ఈ శంబరాసురుడు సముద్రంలో పారేస్తే చేప మింగింది, ఆ చేప కడుపులో ఉన్న పాపగా ఉన్న నిన్ను నేను ఎంతో కష్టపడి సాకాను, నువ్వు నా భర్త నాయన, ఇదిగో అదంతా పక్కన పెట్టు, ఈ దుర్మార్గుడు శంబరాసురుడు పరమభయంకరుడు మహామాయావి మయాసురుడి దగ్గర మాయా విద్యలలో ఆరితేరినవాడు వీడు, వీడిని చంపడం అంత తేలిక కాదు, నీకు ఇచ్చిన ఈ విద్యలతో పాటు మాయా విద్య కూడా ఇస్తా, నా దగ్గర అద్భుతమైన సాత్విక మాయ ఉన్నది, ఆ సాత్విక మాయని నీకు ఉపదేశం చేస్తాను అని ఆయనకి మంత్రోపదేశం చేసిందిట, భర్తకి మంత్రోపదేశం చేసిందనమాట చెవిలో, ఆ మాయలు ఇచ్చిందిట ఇక ఆ దుర్మార్గుని చంపమన్నది. గురుమాయారణవేది అయి కవచి అయి కోదండి అయి మాయి అయి హరిదుండోరి నిశాట వైచితి వినాడంబో నిధి నిన్ను ఘోరరణాంభోనిధి వైతు నిన్ను నిదే. పోయి శంబరా ఎక్కడున్నావురా అంటూ శంబరాసురుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాడు ప్రద్యుమ్నుడు. ఎలా అయ్యాడు ఆ సమయంలో అంటే గురు మాయారణవేది అయి అద్భుతమైన మాయలలో ఆరితేరిపోయాడట. కవచి అయి కవచం ధరించాట, కోదండి అయి కోదండం ధరించాడు, చేతిలో ధనుస్సు ధరించాడు, మాయావి అయ్యాడు. హరిదుండు ఆ విష్ణుపుత్రుడు ఏం చేశాట, ఓరి నిశ ఆట వైచితి వినాడంభోనిధిన్, ఓరి రాక్షస రాత్రిపూట తిరిగేది ఎవరు పైగడు. రాత్రిపూట తిరుగుతారు కనుక రాక్షసులకి నిశాటులు అని పేరు. మనం కూడా రాత్రిపూట అర్ధరాత్రి వాళ్ళు తిరిగితే మనము రాక్షసులం, నిశాచరులు అంటారు వాళ్ళు. ఆనాడు నన్ను తీసుకుపోయి సముద్రంలో వేసేస్తావా, మా అమ్మ కడుపులో పక్కనే పొత్తిళ్లలో పడుకుని ఉంటే. ఇదిగో నన్ను చిన్నప్పుడు సముద్రంలో వేయడం కాదురా, ఘోర రణంభోనిధి వైతు నిన్ను నిదే, నిన్ను భయంకరమైన యుద్ధ సముద్రంలో పారవేస్తాను. రారంభంచు వేచీరే ఉల్లస ధనుజ శానాడంబరుం శంబరుం మనోహర దివ్యాంబరు వల్లద వల్లసద్ధనుజ శానాడంబరు శంబరు రెండు విశేషణాలు వేశారు. ఇప్పుడే నిన్ను రణసముద్రంలో వేసేస్తాను రారమ్మంచు చీరాడట. ఆ చీరినటువంటి వాడు ఎటువంటి వాడు అంటే మనోహర శానాడంబరుడట, మనోహర దివ్యాంబరుట. చాలా అద్భుతమైన వస్త్రాలు కట్టుకున్నాడు, అప్పట్లో అంచు పంచులు ఇచ్చారట. ఆ వస్త్రం చూస్తే ముచ్చటగా ఉందన్నారు. శంబరాసురుడికి బట్టలంటే చాలా పిచ్చ, కట్టి విడిచిన కొట్టు కట్టేవాడు కాదనేవారు వాడి గురించి, అంతటి గొప్పవాడు వాడు. అందుకని మనోహర దివ్యాంబరుడు, అందమైన దేవతా వస్త్రాలు ధరించాడు. దేవతా వస్త్రాలు అంటే ఇంకో రకం కూడా అర్థం ఉంది, ఆ దేవతా వస్త్రాలు కాకుండా నిజమైన దివ్య వస్త్రాలు ధరించాడు. ఉల్లసద్ధనుజ శానాడంబరున్, పక్కన ఎంత సైన్యం ఉందండి, ఆ సైన్యమే వీడికి ఆడంబరం అన్నారు. అటువంటి శంబరాసురుణ్ణి రమ్మనగానే వాడు పళ్ళు పటపట కొరికి ఎవడవరా నువ్వు అన్నట్ట. అప్పుడు రతీదేవి సిగ్గుపడుతూ మీ హెడ్ కుక్కు నేనండి, నేను పెంచాను మా ఆయనండి అదిట. ఓ సినిమా గడపడి అనవసరంగా నీకు ఉద్యోగం ఇచ్చానే, ఈ విషయం తెలిస్తే నేను ఎప్పుడు తీసుకెళ్ళి కోసుకు తినేసేవాడిని చక్కాను అని వెంటనే అప్పటికప్పుడే భయంకరమైన గద విసిరాడు. ఆ గదని తన గదతో పడగొట్టేసి వాడి నెత్తి మీద కొట్టాట శంబరుణ్ణి. ఆ క్షణమే శంబరుడు మాయమైపోయి ఆకాశంలో నిలబడి ఈ మయాసురుడిచ్చిన పిశాచ గుహ్యక యక్ష రక్షో మాయలు ప్రయోగించాడు. ఆ మాయలన్నిటికీ దెబ్బలు తింటున్నాడు వీడు కూడా, అయినా చికాకు పడకుండా తట్టుకుని ఓర్చుకుని సాత్విక మాయ ప్రయోగించాడు. సాత్విక మాయ ముందు ఈ రాక్షస మాయలు పనికిరావు, ఆ మాయలన్నీ ఎగిరిపోయాయిట. వెంటనే ఏం చేసేట, నాలుగు బాణాలతో వాడి మూపును కొట్టేట, వాడు ఆగ్నేయాస్త్రం వేశాట, ఈయన వారుణాస్త్రం వేశాడు. ఈ ఘోరవృద్ధ యుద్ధం ఇలా ఉండగా దండధరమూర్తికై కొన్ని ఉండాడక చక్రిసు నుడుగ్రత రాసిన్ ఖండించే శంబరుని తల కుండల కోటీరమణులు కుంభినిరాలన్. ఇక వీడు మామూలుగా చావడు అని చెవులు ఆకాశవాణి చెప్పింది. నీ చేతిలో ఉన్న కత్తి మంత్ర ఖడ్గం, దాంతో చంపమనగానే మారు మాట్లాడకుండా యమధర్మరాజులాగా ఆగ్రహ రూపం ధరించి కత్తి తీసుకుని అమాంతంగా వాడి దగ్గరికి వెళ్ళాడు ప్రద్యుమ్నుడు కృష్ణపుత్రుడు. వాడు జుట్టు పుచ్చుకున్నాడు, ఒక్క దెబ్బకి వాడు తల నరికి కింద పారేశాట. ఖండించే శంబరుని తల, ఎటువంటి తల, కుండల కోటీరమణులు కుంభినిరాలను. వాడి చెవులుకున్నటువంటి కుండలాలు, వాడి తల ఎప్పుడైతే కింద పడిపోయిందో ఈ కుండలాలు కింద పడిపోయాయి. తలకి కిరీటం ఉందిట వాడికి, అవి కోటీరమణులు అంటే ఆ శిరస్సు మీద ఉన్న కిరీటంలో ఉన్న మణులు తల కింద పడడంతో ముక్కలు ముక్కలుగా రాలి పొడైపోయాయి. అలా పారేసేట వాడిని. ఇక్కడ అంటాడు పోతన గారు, చిగురా కడిదపు ధారను చిగురా కడిదపు ధారను జగముల పరవశము చేయు చలపాదికి దొడ్డగు ఉక్కడిదపు ధారను పగతుర భంజించుటెంత పని అరయంగన్. ఏం పద్యం అండి ఇది, అద్భుతమైన పద్యం. ఈ మన్మధుడు ఎటువంటి వట్ట, పూలబాణంతో మనుషుల్ని పడగొట్టేస్తాడు. ఒక్క పూలబాణం వేస్తే ఎంతవాడైనా భ్రష్టుడైపోతాడు, వాడి సర్వం నాశనం చేస్తాడు. ఇలా పూలబాణంతో శత్రువుల్ని శివుడు అంతటి వాణి పడగొట్టే మహానుభావుడికి నిజమైన కత్తితో రాక్షసుల్ని చంపడం పెద్ద గొప్ప అన్నాడు ఆయన. అలా చంపేసి కానీ అక్కడ దివ్య విమానం సృష్టించిందట రతీదేవి. మీనాకారంలో ఉండే విమానం. ఇంచేతంటే చేపే ఆయనకి వాహనం, చేపే ఆయన జెండా మీద ఉంటుంది, మీనకేతనుడు అని పేరు ఆయనకి. అటువంటి మీనాకారంలో ఉన్న విమానం తీసుకొచ్చి ఎదురుగుండా పెట్టింది. ఆ దివ్య విమానం ఎక్కారు ఈ భార్యాభర్తలిద్దరు. టీఎం అంటూ ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చిందిట. సరిగ్గా ద్వారకానగరంలో రుక్మిణీ మందిరంలో పైన నిలబడింది విమానం. ఇంతలో చెలికెత్తెలు చూశారు. కృష్ణ, పైన నిలబడ్డావేమిటన్నారట. ఆయన మాట్లాడడంలా, ఒరే కొందరు హరియను చుందురు, కొందరు హరికాడు కొన్ని గుణములు లేవిందందురు. కొంతమంది అంటారట కృష్ణుడేమోనే అన్నారట. అబ్బెబ్బే కృష్ణుడు కాదర్రా, కృష్ణుడి కంచే కొంచెం లేతగా ఉన్నాడు, కొంచెం కృష్ణుడు ముదురు అన్నారట. అంటే వయస్సు కదా మరి, అందుకని కొన్ని గుణాలు కృష్ణుడిలో ఉన్నవి లేవన్నారట. కృష్ణుడేనే అందుటి ఇంకొక ఆవిడ, కృష్ణుడైతే కృష్ణుడికి పుట్టువత్స వక్షస్థల మీద శ్రీవత్సం అనే లాంఛనం, అది కొంచెం పెద్దగా ఉంటుంది, ఇతనికి బుల్లి స్పాటే ఉంది, బ్యూటీ స్పాట్ అన్నారు కొంతమంది. ఇలా వాళ్ళలో వాళ్ళు కృష్ణుడు అవునా కాదా, అవునా కాదా అని కొందరు అవునని కొందరు కాదని రెండు పార్టీలు అయిపోయారు. అక్కడ కూడా రెండు పార్టీలు మళ్ళీ అవునడానికి కారణాలు వీళ్ళు చెబుతున్నారట, కాదనడానికి పార్టీలో వాళ్ళు వాళ్ళు చెబుతున్నారట. ఇలా ఎవరికి వాళ్ళు అలా అనుకుంటూ ఉంటే సరిగ్గా ఆ సమయానికి ఈ వార్త తెలిసి రుక్మిణీదే వచ్చింది. తన పక్కనున్న స్నేహితులతో చెలికెత్తులతో అంది, ఈ కంజేక్షణుడి కుమారతెలకుండి సుందరంగుండు. ఈ పద్మాక్షుడు, ఈ కుర్రాడు, ఈ సుందరాంగుడు అచ్చం మా శ్రీకృష్ణుడిలాగే ఉన్నాడు, మా శ్రీకాంతుడిలాగే కనపడుతున్నాడు. వీడు చూస్తే ఎందుకో నాకు కూడా పుత్రప్రేమ ఉదయిస్తోంది, చనుబాలు వస్తున్నాయి బయటికి. నిజంగా వీడు నా కుమారుడైతే ఎంత అదృష్టం. ఈ కుర్రాడు సందేహం లేదు, ఇంతవరకు నా కొడుకు బతుకుంటే ఇంత అవుతాడు, నా కొడుకే కనుక నా ఇంట్లో పెరిగింటే ఇలా అయ్యేవాడేమో. పైగా ఏమిటో మా ఆయన పోలికలు కనపడుతున్నాయి, ఏముందో ఏమిటో తెలియటంలా ఈ సృష్టిలో. మా ఆయన కొంటివాడు, సారూప్యమని తన రూపం చాలామందికి ఇస్తాడు, అలా ఇచ్చినవాడో నిజంగా నా కుమారుడో, ఇలా సందేహంలో పడుతోందట. ఇంతలో కృష్ణుడు వచ్చాడు, బలరాముడు వచ్చాడు, సాత్యకి వచ్చాడు, దేవకి వసుదేవులు అందరూ వచ్చేసారు. ఎవరికి వాళ్ళే చూస్తారు, అవునా కాదా అవునా కాదా కృష్ణుడికి తెలియదా, ఏం మాట్లాడలా, ఎందుకంటే ఎవరు చెప్పాలో వాళ్లే చెప్పాలి. సరిగ్గా అప్పుడు వచ్చేట నారద మహర్షి, కృష్ణ వాసుదేవ పరంధామ మీరంతా సందేహించక్కర్లా, ఈతడు మీ అబ్బాయి, చిన్నప్పుడే శంబరాసురుడు సముద్రంలో పారేస్తే అదిగో తన భార్య తనని కాపాడగా శంబరుణ్ణి చంపి మరీ వచ్చాడు అనగానే ఒక్కసారి రుక్మిణీదేవి పరిగెత్తుకెళ్ళి అతను కౌగిలించేసుకుని, నా బాబే ఎంత పాపాత్మురాలు నాయనా, పూర్వజన్మలో ఏ తల్లికి ఏ బిడ్డని దూరం చేశానో ఇవాళ పురిటింటిలో నిన్ను దూరం చేశాడు దుర్మార్గుడు శంబరుడు, అయినా నా అదృష్టం, ఇన్నేళ్లకి కోడలతో పాటు పెరిగి మరీ వచ్చేసావు, ఆహాహా అని ఆనందపడిపోయిందట, ప్రకటన ఇవ్వక్కర్ లేకుండా పెళ్లి చేసుకొచ్చేసావు సుఖంగా అని కౌగిలించుకొని అతనికి కూడా మందిరం ఇచ్చిందిట. ఈ విధంగా ఎవరికి ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఆ కుర్రవాణ్ణి చూస్తే మాత్రం కృష్ణుడిని చూసినట్టే ఉండేదని ఇవాడు అక్కడ రాశారన్నమాట. హరిని చూసినట్టుండి చాలాసార్లు భ్రమపడిపోతూ ఉండేవారు అటువాళ్ళు. అంతటి పరమ సౌందర్యవంతుడైన ప్రద్యుమ్నుడు అక్కడ చాలా కాలం వాళ్ళందరినీ ఆనంద పెడుతూ ఉదార చిహ్నుడై ప్రకాశించాడు. ఇక పరీక్ష నరేంద్ర, శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవి పట్టమహిషి అయితే ఆ తర్వాత ఇంకొక ఏడుగురిని తన పరాక్రమం ప్రదర్శించి తెచ్చి పెళ్లి చేసుకున్నాడు ఆయన. వెరసి 8 మంది భార్యలు అష్టమహిషులు అంటారు. సత్రాజిత్తు నిశాచర శత్రునకు కీడు చేసి సద్వినయముతో పుత్రి శమంతకమణియును మైత్రింగుని తెచ్చి ఇచ్చే మనుజాధీశ. ఓయి మానవాధీశ్వర పరీక్ష నరేంద్ర, సత్రాజిత్తు పూర్వం కృష్ణుడికి అపరాధం చేశాడు, కృష్ణుడిని నోటికొచ్చినట్టు మాట్లాడాడు, అనరాని మాటలు అన్నాడు, అవమానపరిచాడు, దానితో అతనికి చాలా అపకారం జరిగింది, కష్టం వచ్చింది, పశ్చాత్తాపడ్డాడు సత్రాజిత్తు. తాను శ్రీకృష్ణుడి మీద అభాండం వేశానని తెలుసుకున్నాడు. తన కుమార్తెని బాలామణిని, సత్యభామామణిని, శమంతకమణిని మళ్ళీ ప్రేమతో తీసుకొచ్చి కృష్ణుడికి అప్పగించాడనగానే పరీక్షిత్ అడిగట్ట, సౌరికేమి తప్పు సత్రాజితుడు చేసే, కృష్ణుడికి ఏం తప్పు చేశాడు సత్రాజిత్తు, అతని దగ్గర శమంతకమణి అనే మణి ఉందంటున్నావే, ఈ శమంతకం అని పేరు కలిగిన మణి ఎక్కడి నుంచి వచ్చింది? చివరికి కృష్ణుడు అభాండం ఎలా వాపుకున్నాడు, వారి కళ్యాణం ఎలా జరిగింది, ఈ కళ్యాణ రమణీయ కథ వివరణం చేసి నా చెవులకు ఆనందం కలిగించమనగానే చెబుతున్నాను విను. ద్వారకా నగరంలో కంసుని బంధువు భోజకులస్థుడు అయిన సత్రాజిత్తను ఒక ఆయన ఉండేవాడు. యాదవుల్లో కూడా చాలా శాఖలు ఉన్నాయండి బాబు, దిక్కుమాలు కూడా బ్రాహ్మణులకు ఉన్న శాఖలన్నీ అక్కడ ఉన్నాయి, తగులేటి కొట్టుకు తెచ్చేవారు వాళ్ళలో కూడా. భోజకులం, యాదవకులం, వృష్టికులం, అంధక కులం, కుకురుకులం, ఇలా మొత్తం దాదాపు 60 కులాల శాఖలు ఉన్నాయట. అందులో భోజకులస్థులంతా కంసుడు అన్నమాట, కంసుడు, ఉగ్రసేనుడు, వీళ్ళు భోజవంశస్థులు, వీళ్ళకి రాజ్యార్హత ఉన్నది. కృష్ణుడేమో యాదవ వంశస్థుడు, వృష్టి వంశస్థుడు సాత్యకి, కుకురు వంశస్థులే ఇదిగో ఈ సత్రాజిత్తు మొదలైనటువంటి వాళ్ళు, ఇలా మొత్తం వాళ్ళలో శాఖోపశాఖలు ఉన్నాయి. ఇందులో ఈ సత్రాజిత్తు అనేవాడు కంసుడికి దగ్గర బంధువు కూడా. ఇతడు పరమ సూర్య భక్తుడు అన్నమాట, చాలా గొప్ప భక్తుడు. అతడు సూర్యభగవాను అత్యద్భుతమైన దీక్షతో ఆరాధన చేశాడు. అనునిత్యము ద్వారకా నగరంలో ఉన్న సముద్రానికి వెళ్ళి భక్తితో స్నానం చేసి ఓ పరమేశ్వర స్వరూప బ్రహ్మ విష్ణు శివాత్మక సూర్యదేవ ప్రత్యక్ష దైవమా నీకు నమస్కారం, నభోమణి నీకు నమస్కారం అంటూ ఆదిత్యుణ్ణి అత్యంత శ్రద్ధాశక్తులతో పూజించాడు. ఆదిత్య హృదయం చదివాడు, సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. 7 గుర్రములు పుంచిన రథం మీద తిరిగే పరమేశ్వర స్వరూప సూర్యదేవ నీకు నమస్కారం. తీవ్రమైనవి నీ కిరణాలు, కశ్యప ప్రజాపతికి అదితికి పుట్టినవాడి, తెల్ల తామర పువ్వు చేతిలో ధరిస్తావు. అటువంటి సూర్యుడికి నమస్కారం అంటూ ధ్యానం చేయగా 27 రోజుల ఉపాసనకి సూర్యుడు మెచ్చుకున్నాడు. వెంటనే ఈయన ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాట, సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆదిత్యాయ చతే నమః, దివాకరాయ తుభ్యం నమః అంటూ మూలంలో చాలా అద్భుతంగా చెప్పారు. సూర్యుడు, భగుడు, పూషుడు, ఖగుడు మొదలైన నామాలతో స్తోత్రం చేసేసాడు. ఆ స్తోత్రానికి మెచ్చుకొని, నాయన నిన్ను మెచ్చుకున్నాను అని శమంతకము అని పేరు కలిగిన ఒక దివ్యమణి ఇచ్చాడు. ఈ మణి ఎవరి దగ్గర ఉంటే వారికి అనారోగ్యం రాదు. ఈ మణి ఉన్న రాజ్యంలో దుర్భిక్షం ఉండదు, కరువు కాటకాలు ఉండవు, వర్షాలు సకాలంలో కురుస్తాయి, అకాలంలో కురవు, ప్రపంచం సస్యశ్యామలంగా ఉంటుంది ఏ రాజ్యంలో ఉంటే ఆ రాజ్యంలో. ఇవన్నీ ఒక ఎత్తు. ఇది ఎవడి దగ్గర ఉంటే వాడికి రోజు 8 బారువుల బంగారం ఇస్తుంది. ఇది తీసుకోమనగానే ఆనందపడిపోయాడు. ఆ మణి నెత్తి మీద పెట్టుకున్నాడు, సూర్యుడికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ మణి పుచ్చుకుని ఇంటికి వస్తున్నట్ట, ఆ మణి సూర్యుడి కాంతితో మెరిసిపోతోంది. దాంతో సత్రాజిత్తుని చూచి వణికిపోయారు ఆ ద్వారకా నగరంలో ఉండేటటువంటి పౌరులంతా. ఏమి కాంతి, ఏమి తేజస్సు, అమ్మ బాబోయ్ సూర్యుడు వచ్చేసాడేమో అని అనుకున్నారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు సుధర్మ సభలో సింహాసనం మీద ఉంటే పరుగు పరుగున ఈ ద్వారకా పౌరులు వెళ్ళిపోయి కృష్ణ వాసుదేవ నమస్కారం అన్నారట. నారాయణ దామోదర నీరజ దళ నేత్ర, హరి నిఖిల కళ్యాణ గుణాకర. నారాయణ దామోదర పద్మపత్ర నేత్ర నీకు నమస్కారం, నిఖిల కళ్యాణ గుణాకర నీకు నమస్కారం. వాసుదేవ, మేము ఏనాడో నీ గురించి తెలుసుకున్నాం, నువ్వు సమస్త లోకేశ్వరుడివి, ఆదినారాయణుడివి, నువ్వు మమ్మల్ని అనుగ్రహించడానికి ఇక్కడికి వచ్చావు, మమ్మల్ని ఆనందపెడుతూ ఉన్నావు, నిన్ను మేము చాలాసార్లు పరబ్రహ్మస్వరూపుడిగా గుర్తించాము.